नित्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तपकमकरान्दश्रुतिशरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवान्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहगातराधुभाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिं मानतोऽस्मि निगमकल्पतरोः गणितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः పూర్వం రైవతుడు అని ఒక మహారాజు ఉన్నాడు. ఈ రైవత మహారాజు గారికి రేవతి అని ఒక కుమార్తె ఉన్నది. ఈ అమ్మాయి పరమ సుందరి, సుగుణాల రాశి. రేవతి వంటి కన్యామణికి తగిన వరుడు ఈ ప్రపంచంలో ఎక్కడుంటాడా అని వాడు నాన్నగారు చాలా వెతికాడు. ఆయనకి అనుకూలుడైనటువంటి వరుడు ఎక్కడా లభించలేదు. వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు, మా అమ్మాయికి సరైనటువంటి వరుడు ఎక్కడ ఉంటాడో ఏమిటో ఎవరో తెలుసుకుందామనే ఉద్దేశంతో ఆయన ఇంకా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. యోగశక్తి కలిగిన వాళ్ళు పూర్వం తమ యోగాభ్యాసంతో శరీరముతో బ్రహ్మలోకానికి వెళ్ళేవారు. కూతురుతో పాటు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారు ఎవరితో మాట్లాడుతుంటే కొంతసేపు ఎదురు చూసి ఆ తర్వాత బ్రహ్మదేవ మా అమ్మాయి, ఈ అమ్మాయి పేరు రేవతి, రేవతికి తగిన వరుడు ఎక్కడుంటాడని అడిగితే ఆయన పకపకా నవ్వి, నువ్వు బ్రహ్మలోకానికి రావటం వల్ల భూలోకంలో ఏం జరిగిందో తెలియలేదు, నువ్వు ఇక్కడ ఇంతకాలం ఉండేలోపు భూలోకంలో కల్పాలే మారిపోయి యుగాలు మారిపోయి నువ్వు ఐదవ మనువువి, నీ తర్వాత మనువు చాక్షుష మనువు కూడా వెళ్ళిపోయాడు, ఏడవ మనువు వచ్చాడు ఇప్పుడు వైవస్వత మనువు. ఈ ఏడవ మనువు వైవస్వత మనువు కాలంలో ద్వాపరయుగం అప్పుడే చివరికి వస్తుంది. ఈ ద్వాపరయుగంలో సాక్షాత్తు ఆదిశేషుడు బలరాముడు అనే పేరుతో అవతరించాడు. ఆయన తప్ప ఎన్నో యుగాల క్రితం మన్వంతరాలు దాటిపోయిన నీ కుమార్తెని పెళ్లి చేసుకునేవాడు మరొకడు లేడు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేయమని బ్రహ్మ చెప్పగానే ఆ వనజగర్భుపంపున రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చన్ రేవతి అనియుడు కన్యను భూవరమును వింటు కాదే బుద్ధిని తెలియన్ బ్రహ్మగారు పంపించగా రైవతుడు అనేటటువంటి మహారాజు రేవతి అనే తన కుమార్తెని బలరాముడికిచ్చి పెళ్లి చేశాడు. కాబట్టి బలరాముడి యొక్క మొదటి భార్య పేరు రేవతి, రైవతుడు అనేటటువంటి మనువు యొక్క కుమార్తె. ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు పూర్వం గరుత్మంతుడు స్వర్గం మీదకి ఒంటరిగా దండయాత్రకి వెళ్ళి దేవతలందరినీ జయించి అమృతం తీసుకొచ్చినట్లుగా అమృతస్వరూపిణి అయిన రుక్మిణీదేవిని, లక్ష్మీదేవి అంశతో జన్మించిన దానిని, భగవతిని, సకల సుగుణాల రాశిని తానొక్కడే వెళ్ళి శత్రువుల మధ్యలో దూరి శత్రువుల్ని జయించి తీసుకొచ్చాడు. శత్రువుల మధ్యలో దూరాలంటే సహజంగా శత్రువుల సైన్యానికి ఎంత సైన్యం ఉన్నదో అంత సైన్యం తీసుకెళ్ళాలి. కానీ కృష్ణుడు అలా కాదు, సాహసంగా ఒంటరిగా వెళ్ళిపోయాడు. కాకపోతే వాళ్ళ అన్నగారు అరకాతల సైన్యంతో సాయం వచ్చాడు. ఆ సైన్యంతో సాయం వచ్చినా ఇది దాంతో సంబంధంలా, పరమాత్ముడు కనుక ఆయన మాత్రం తాను ఎవరికీ చెప్పకుండా ఒంటరిగానే వెళ్ళాడు. నిజానికి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని పిలువబడేటటువంటి ఉపనిషద్ వాక్యాన్ని ఆయన ఆనాడు రుజువు చేశాడు. అనగానే పరీక్షణ నరేంద్రుడు శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎలా తీసుకొచ్చాడు, కళ్యాణ ఘట్టం దాని వెనక ముందు ఉండేటటువంటి విశేషాలు ఇవన్నీ వివరించమన్నాడు. విదర్భ దేశమునకు కుండిన రాజధాని, కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే ఒక మహారాజు పరిపాలించేవాడు. కుండినపురం అంటే ఇప్పుడు నాగపూర్లో ఉంది, గుర్తుపెట్టుకోండి, నాగపూర్కి దగ్గరలో ఉంది. విదర్భ అంటే మహారాష్ట్రలో అది ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఈ భీష్మక మహారాజు చాలా ఉత్తముడు, జ్ఞాని. ఆయనకి ఐదుగురు కొడుకులు వరసగా పుట్టారు, రుక్మి, రుక్మరథ, రుక్మకేశ, రుక్మబాహు, రుక్మనేత్రుడు. ఈ ఐదుగురు కొడుకులు పుట్టాక నాకు కూతురు కావాలి అనుకున్నాడు ఆయన. ఐదుగురు కొడుకుల తర్వాత కూతురు పుట్టింది, ఆమెకు రుక్మిణి అని పేరు పెట్టారు. అందరికీ ఈ రుక్మ శబ్దం పెట్టాడు చూడండి, రుక్మి, రుక్మరథ, రుక్మకేశ, రుక్మబాహు, రుక్మనేత్రుడు అనే ఐదుగురు తరువాత పుట్టిన అమ్మాయి రుక్మిణి. ఆ ఇంట్లో ఎవరు పుట్టినా అందరూ కూడా బంగారపు రంగులో ఉండేవారట. రుక్మము అంటే బంగారం. వీళ్ళంతా సువర్ణ వర్ణంలో ఉన్నారని, సువర్ణము వంటి మంచి మనస్సు కలిగి ఉండాలని, బంగారం లాంటి మనస్సు కలిగి ఉండాలనే కోరికతోటి ఆయన అందరికీ ఆ పేరు పెట్టాడు. వీళ్ళందరిలోకి పెద్దవాడు రుక్మి కొంచెం రౌడీ సహవాసం చేసేవాడు. వాడు వాడికి శిశుపాలుడు, జరాసంధుడు, దంతవక్త్రుడు, విదూరథుడు, పౌండ్రక వాసుదేవుడు, సాళ్వుడు, వీళ్ళంతా స్నేహితులు. ఈ స్నేహితులతో కలిసి వాడు నానా భయంకరాలు చేసేవాడు. మన స్నేహితులు పెట్టే మనం అంటే ఏమిటో తెలుస్తుంది కదా. ఈ పాపాత్ముడికి పాపాత్ములు స్నేహితులు, మిగతా తక్కిన నలుగురు మాత్రం పాపం తమ్ముళ్ళు మాత్రం ఉత్తములు. రుక్మిణి సాక్షాత్తు జగదంబ ఆదిలక్ష్మీదేవి ఆ ఇంట్లో కూతురుగా పుట్టింది. ఆమె పుట్టిన క్రితం భీష్మక మహారాజు గారు ఒక సామాన్యమైన రాజు, పెద్ద సంపదలున్న రాజు కాదు. కానీ జగన్మాత ఆదిలక్ష్మి ఆ ఇంట్లో పుట్టడంతో ఆయన జాతకం మారిపోయింది. ఆడపిల్ల పుట్టాక జాతకం మారుతుందని శాస్త్రం. అందులోనూ లక్ష్మీదేవి శుక్రవారం పూట పుట్టింది. ఈ జగన్మాత పుట్టి పుట్టగానే మృగశీర్ష నక్షత్రంలో పుట్టిందని పెద్దలు చెప్పారు. పార్వతీదేవి హిమవంతుని కూతురుగా మృగశీర్షలో పుట్టింది. అలాగే రుక్మిణీదేవి కూడా మృగశీర్ష నక్షత్రంలో పుట్టింది. ఇక చూడండి, ఆ రాజుళ్ళంతా ఐశ్వర్యవంతం అయిపోయింది. ఆయన ఇంట్లో బంగారంతో తయారు చేసిన మంచాలు, బంగారపు కంచాలు, బంగారపు కొంచాలు, ఒకటేమిటి అన్నీ బంగారమయమైపోయాయి, సర్వం సువర్ణమయమైపోయింది. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి రకరకాలుగా ఆటలాడుకుంటూ దేవకన్యలకి కూడా సవాలు విసిరే సౌందర్యంతో, నృత్యంతో, సంగీతంతో, సాహిత్యంతో పెరిగింది. ఆడపిల్లలకి సహజంగా తండ్రి అంటే ఎక్కువ అభిమానం. ఈవిడికి కూడా తల్లి కంటే తండ్రి అంటే ఎక్కువ ఇష్టం. అందుకని వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా సింహాసనం మీద కూర్చునుంటే వెళ్ళి చక్కగా పక్కనే కూర్చునేది. తండ్రి గారు కూడా గారంగా తొడ మీద కూర్చోబెట్టుకునేవాడు. పిల్లల్ని తమతో పాటు వేదికల దగ్గరికి తీసుకెళ్తే, స్టేజీలకి తీసుకెళ్తే లాభం ఏమిటి? ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా ఈ వ్యవహారం అంతా చూస్తారు, లౌకిక వ్యవహారం తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి గొప్ప గొప్ప వాళ్లతో తిరిగేటటువంటి వాళ్ళు తమ పిల్లల్ని తమతో తీసుకెడితే, ఓహో ఈ ప్రపంచంలో ఇటువంటి మహాత్ములు ఉన్నారు, వీళ్ళ దగ్గర ఈ సంస్కారం ఉన్నది, ఈ విద్య ఉన్నది అని పిల్లలకి తెలుస్తుంది. వాళ్ళు బాగుపడతారు. అందుకే పూర్వం పిల్లల్ని కోపస్థ మండపంలో ఉంచేవారు కాదు. కోపము అంటే నుయ్యి, నూతిలో ఉన్న ఎవరు, కప్ప. కప్పకి నూతి నుయ్యి తప్పేం తెలియదు. అబ్బా సముద్రం అంటే నా నుయ్యి కంటే ఏమన్నా పెద్దదే అండి అని అడిగేది వెనకడి కావడం. అందుకని అప్పటి నుంచి ఏమన్నారు, సముద్రానికి నూతికి ఏమైనా సంబంధం ఉందా, నువ్వే మహాసముద్రం అని భావిస్తుంది కనుక అప్పటి నుంచి కోపస్థ మండూపము, తానున్న కాస్త ప్రాంతమే ప్రపంచంలో కల్లా గొప్పది, ఎంతకంటే గొప్పది లేదు అనే భ్రమలో ఉండడాన్ని అలా పిలిచేవారు. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? పిల్లల్ని అన్నీ తిప్పాలి. అందులో ముఖ్యంగా ఇలాంటి యాత్రలకు తీసుకొస్తే పిల్లలకి ఓహో భాగవతంలో ఇన్ని కథలు ఉన్నాయి, ఇవి వింటే మనం బాగవుతామని తెలుస్తుంది. అందుకే తండ్రి గారు భీష్మక మహారాజు ఈ అమ్మాయిని ఎప్పుడు సభలందున్నప్పుడు తన తొడ మీదే కూర్చోబెట్టుకుని అప్పుడు సభా నిర్వహణ చేసేవాడు. ఈ సభలో అందరూ మాట్లాడుకునే మాటలు, వాటిల్లో మంచి చెడు ఇవి అమ్మాయి గ్రహించేది. ఎక్కువగా రాజుగారు సభలో ఉన్నప్పుడు నారదుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఇటువంటి మహాత్ములే వచ్చేవారు. అసలు ఈయన మంచి సత్సంగం చేస్తున్నప్పుడు మాత్రమే అమ్మాయిని దగ్గరకు కూడా పిలిచేవాడు. ఈ వచ్చిన వాళ్ళంతా రుక్మిణీదేవి వింటూ ఉండగా మహారాజు గారితో ఏమనేవారు, మహారాజా ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు అనే ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన సాక్షాత్ పరమాత్మ అనుకుంటే డైరెక్ట్గా పరమాత్మ అనడం బాగుండదు కనుక రాజుగారి దగ్గర ఆయన పరమాత్మస్వరూపుడు అనుకో, ఆయన చాలా గొప్పవాడు. ఆ సౌందర్యం, గుణం, పరాక్రమం, సంపద ఈ ప్రపంచంలో మరొకరి దగ్గర లేవు. ఎంతెందుకు రుక్మిణీదేవికి భర్త కాదగినవాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కేవలం కృష్ణుడే అని పొగిడి వెళ్ళిపోయేవారు. తన తండ్రి గేహమున్నకు చనుదెల్చుచునున్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచను. తన తండ్రి ఇంటికి వచ్చే అతిథుల ద్వారా అంటే నారదాదుల ద్వారా శ్రీకృష్ణుని యొక్క రూపం, బలం, గుణం ఇవన్నీ తెలుసుకుని శ్రీకృష్ణుడే నా భర్త అని నిర్ణయించుకున్నది. ఇక్కడ రుక్మిణీదేవి దగ్గర కృష్ణుడిని పొగిడిన ఈ పెద్దలు ఇక్కడి నుంచి హుటాహుటిన ద్వారకా నగరానికి వెళ్ళేవారు. సముద్ర మధ్యంలో ఉన్న ద్వారకా నగరం విశాలమైన పరమ పవిత్రమైన పురం, ఆ పురానికి వెళ్ళి కృష్ణుడి దర్శనం చేసుకుని, కృష్ణ మేమిప్పుడే భీష్మక మహారాజు గారి దగ్గర నుంచి వస్తున్నాం, భీష్మక మహారాజు గారికి ఒక్కతే కూతురు ఆమె రుక్మిణి, ఆమె నీకు సరిగ్గా సరిపోతుందని ఆవిడ పొగిడేవారు. ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగం బాలారత్నము తనకిల్లాలుగా చేకొందు ననుచు హరియు తలచం. రుక్మిణీదేవి యొక్క గొప్పతనాన్ని, గుణాన్ని, శీలాన్ని, లక్షణాన్ని వీటన్నిటినీ చూచి ఆ స్త్రీమూర్తి యొక్క, రుక్మిణీదేవి యొక్క రూపం, గుణం, శీలం ఇవన్నీ గ్రహించి ఈ బాలారత్నాన్ని నా ఇల్లాలుగా చేసుకుంటాను అని కృష్ణుడు అనుకున్నాడు. అంటే కృష్ణుడు రుక్మిణిని చూడలేదు, రుక్మిణి కృష్ణుడిని చూడలేదు, కానీ పరస్పరం ఒకరినొకరు చూడకుండానే గుణములు విని ప్రేమించారు, ఒకరినొకరు వివాహం చేసుకోవాలనుకున్నారు. ఇలా అనుకుని ఒకరి మీద ఒకరు అంతకంతకి ప్రేమ పెంచుకున్నారు. దీనికి ఏమని పేరు? పూర్వ పరస్పర అనురాగము. అంటే చూడకుండా గుణములు విని ప్రేమించడాన్ని ఏమంటాం? పూర్వ పరస్పర అనురాగం. సహజంగా స్త్రీ ప్రేమిస్తే పురుషుడు ప్రేమించడు, పురుషుడు ప్రేమిస్తే స్త్రీ ప్రేమించదు. ఇద్దరూ ప్రేమించినా ఒకరినొకరు ఇష్టపడినా గుణములు అంత గొప్పగా ఉండకపోవచ్చు, తాత్కాలికోద్రేకంతో వివాహం చేసుకున్నా శాశ్వతంగా నిలబడకపోవచ్చు, కానీ అన్ని రకములుగా అనురూపము, అనుగుణము, అనుశీలము కలిగిన వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా. ఇది చరిత్రలో అరుదైన దాంపత్యం. వీరిద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకోవాలని కోరుకుంటున్న సమయంలో బంధువులు ఏమన్నారు, రుక్మిణీదేవి బంధువులు ఏమన్నారు, భీష్మక మహారాజా మన అమ్మాయి ఇప్పటికే యుక్త వయస్కురాలు అయ్యింది, ఈమెకు తగిన వరుడు ఒక్క కృష్ణుడే అని పెద్దల ద్వారా మనం విన్నాం, ఇంకా ఎందుకు ఆలస్యం చేయటం, ఇప్పటికే 16 సంవత్సరాలు దాటిపోయాయి, కృష్ణుడా తగినవాడని తెలిసింది, కాబట్టి ఈ పాపని పట్టుకుపోయి శ్రీకృష్ణ పరమాత్మ తెచ్చి పెళ్లి చేద్దాం, పెళ్లికి తగిన ఏర్పాట్లు చెయ్యనగా భీష్ముడు కూడా అందుకు ఇష్టపడ్డాట. ఇది తెలుసుకున్నాడు, తెలిసి ఏం చేశాడు, శిశుపాలుడి దగ్గరికి వెళ్ళాడు. భీష్మక మహారాజు గారి యొక్క కుమారుడు, కుమారుల్లో పెద్దవాడు రుక్మి, రుక్మిణీదేవిని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనే వార్త వినగానే తక్షణం శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి, జరాసంధాదులు అంటే వాడికి బాగా ఇష్టం కదా, అందుకని వాళ్ళందరికీ లోబడి, మిత్రమా మా పెద్దలు ఎవరేమనుకున్నా, మా పెద్దలు కృష్ణుడికి ఇచ్చి రుక్మిణిని పెళ్లి చేయాలనుకున్నా ఈ పెళ్లి సాగదు, నేను నీకే ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అని అందరి ఎదురుగుండా శిశుపాలుడికి తాంబూలం ఇచ్చేశాడు. ఇంటికి వచ్చాడు. మీరంతా బంధువులైతే చెప్పింది వినండి, లేదా నోరు మూసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోండి. మీరెవరు? నా చెల్లెలి పెళ్లి నిర్ణయించడానికి అన్నగారే నేను. నా చెల్లెలికి తగిన వరుడు శిశుపాలుడు, అంతేగాని ఆ పశుపాలుడు కాదు. నేను ముహూర్తం పెట్టించుకొచ్చాను. ఈ ముహూర్తానికి ఈ లగ్నమునకు శిశుపాలుడితో రుక్మిణి కళ్యాణం జరిగి తీరుతుంది హరిహరాజుల అడ్డమైన తాంబూలం ఇచ్చొచ్చాను తన్నుకు చావండి అన్నాడు. ఎవరు కిక్కును మండడానికి లేదు. వాడు ఎవరన్నా మాట్లాడితే వాడు చాలా రౌడీ కదా, మరి గోండ, అందుకని ఎవరు ఏమి మాట్లాడలేదు. ఈ విధంగా శిశుపాలుడు నా బావవుతాడు, రుక్మిణికి ఇచ్చి శిశుపాలుడిని పెళ్లి చేస్తాను అని నిర్ణయం చేయగానే పాపం భీష్మక మహారాజు గారు పెద్ద కొడుకు మాట కాదనలేక, నాయన నీ మాట ఎందుకు కాదనాలి అన్నట్ట. ఇది రుక్మిణికి తెలిసింది. తాంబూలం కూడా ఇచ్చేసి వచ్చారనే విషయం తెలియగానే ఆవిడ గజగజలాడిపోయింది. అన్నతల్లం పుత్త నిరిగి అన్నవని రజగంధిలో నాపన్నతనుంది ఆప్తుడగు బ్రాహ్మణు నొక్కని జీవి గర్వ సంచన్నుడు రుక్మిణేడు నన్ను చైద్యునకి చదనంచునున్నవాడు ఎన్ని విధంబులంతని బుధేశ్వర చక్రికి విన్నవింపవే. అన్నగారి తలంపు తెలుసుకున్నది, మా అన్న నన్ను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. దాంతో చాలా దుఃఖించింది. ఆవిడేమో మనసా వాచ్యకర్మణ కృష్ణుడి ప్రేమించింది, మధ్యలో ఈ దౌర్భాగ్యుడు అన్నగారేమో అక్కడ శిశుపాలుడికి తాంబూలం ఇచ్చి వచ్చాడు. ఏం చెయ్యాలి? ఇటు ఇంట్లో వాళ్ళని కాదనలేదు, కృష్ణుడి పెళ్లి చేసుకోకుండా ఉండలేదు, కృష్ణుడు లేకపోతే బ్రతకలేదు, ఆవిడ పుట్టిందే కృష్ణుడి కోసం. దాంతో దుఃఖించి, ఈ కష్టకాలంలో ఈ కష్టం నుంచి నన్ను రక్షించువాడు ఎవడు అని బాగా ఆలోచించింది. కష్టాలలో ఉన్నప్పుడు గురువు తప్ప ఇంకెవరూ రక్షించరని శాస్త్రం చెబుతున్నది. గురో రంజన్ నవిద్యతే, గురువు పాదాలు పట్టుకుంటే కష్టకాలంలో రక్షిస్తాను, ఇంకెవరూ రక్షించరు. వెంటనే తన సద్గురుడు, కుల పురోహితుడు, చిన్నప్పటి నుంచి తనను ఎత్తుకు పెంచినటువంటి మహాత్ముడిని అగ్నిద్యోత నుండి పిలిచింది. మహాత్మా, ఇంతప్పటి నుంచి నాకు పాఠం చెప్పి పెంచావు, ఇప్పుడు నన్ను రక్షించే బాధ్యత కూడా నీదే. నీకన్నీ తెలుసు, నేనేమో కృష్ణుడిని ప్రేమించాను, ఆ ప్రేమ కూడా త్రికరణ శుద్ధిగా ప్రేమించాను, మనస్సులో వాక్కుతో కర్మతో కృష్ణుడే నా భర్త. మా అన్నగారు నీచాతి నీచుడు వ్యసనపురుడు అయిన శిశుపాలుడితో నా పెళ్లి నిర్ణయించాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, కృష్ణుడితో నా పెళ్లి జరగాలి. నువ్వేం చేస్తావో, హుటాహుటిని ఇక్కడ నుంచి ద్వారకా నగరమునకు వెళ్ళి భక్త పరాధీనుడైన కృష్ణుడికి నా ప్రేమ వార్త చెప్పి ఆయన్ని తీసుకురావాలి, మా వివాహం జరిపించాలి. ఈ బాధ్యత నీ. నువ్వు అడగచ్చు, అమ్మాయి నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కుండపత్రలు పెట్టినట్టుగా, నాన్నగారు నాకు పెళ్లి ఇష్టం లేదు, నేను కృష్ణుడే చేసుకుంటానని చెప్పచ్చు కదా. మీ నాన్నకు నువ్వు అంటే ఇష్టం కదా, కాబట్టి మీ నాన్నకే చెప్పక నాకెందుకు చెబుతావు అని నువ్వు అడుగుతావేమో. అలా చెప్పడం దండగ, ఎందుకంటే మా నాన్నగారు మా అన్నయ్య చేతిలో కీలుబొమ్మ, మా ఇంటికి మా పెద్దన్నే పెత్తనం చేసేవాడు, పెత్తనం చలాయించేవాడు మా ఇంటికి మా పెద్దన్నే. ఈ పెద్దన్న ఎటువంటి వాడు అంటే ముద్దన్న, దద్దన్న. వాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చాట ఈ రుక్మి అన్నవాడు. నాన్నగారు, నా చెల్లెలు రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మీరు అంటే మీ చేతి మీదుగా కన్యాదానం జరిపిస్తాను, మీరు కాదంటే మిమ్మల్ని చెరసాల్లో పెట్టి మీ కాళ్ళకి చేతులకి బేడీలు వేసి నేనే కన్యాదానం చేస్తాను, ఏమంటారు నాన్న అన్నట్ట. ఇప్పుడు ఏమంటాడు చెప్పండి వాడు నాన్న. నాయన ఎందుకురా, ఇదివరకు కౌశుడు వాళ్ళ నాన్నను జైల్లో పెడితే వాడు నాన్న నానయాతన పడ్డాడు, ఈ వయస్సులో నాకు ఆ సత్కారం వద్దులేను, ఆయన ఇప్పటికే రిటైర్ అయిపోయాను, అసలే రిటైర్ అయిపోయి గ్యాస్ ట్రబుల్ వచ్చి నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వు వచ్చి నన్ను జైల్లో పెడతానంటావు నాయన, నీ పుణ్యం ఉంటుంది, నువ్వు ఎలా చెబితే అలా అన్నాడు. ఈ విధముగా మా నాన్నగారు మా పెద్దన్న చేతిలో కీలుబొమ్మ, పెద్దన్నని కాదని ఏమీ చేయలేడు, అసలు మా రాజ్యంలోనే వాడికి వ్యతిరేకత లేదు. అయ్యా కొడుకు విచారములు అయ్యయు వార్యం పదాలడ్డటుగాకుండం నెయ్య మెరిగించి చీరుము చయ్యన నిజ సేవకానుసారిన్ సౌరిన్. గురుదేవ, మా అన్నగారి మాటని కాదని తన ఇష్టం వచ్చినట్టుగా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే శక్తి మా నాన్న దగ్గర లేదు, మా నాన్నగారు మా అన్నని ఆపలేడు. ఈ పరిస్థితుల్లో నేను చేయగలిగింది, నువ్వు చేయగలిగింది, ఒకే ఒక్క మార్గం ఉన్నది. అదేమిటి? శ్రీకృష్ణుడి దగ్గరికి మనమే వెళ్ళడం. శ్రీకృష్ణుడు ఎటువంటి వాడు? నిజ సేవకానుసారి. తన సేవకులను తాను అనుసరిస్తాడు, అంటే సేవ చేసిన వాడిని తను సేవిస్తాడు. నువ్వు హుటాహుటిన ఆయన దగ్గరికి వెళ్ళు, నేను ఆయన్ని ప్రేమించిన విషయం బాగా చెప్పు, నేను ఆయన పాదదాసిని అని చెప్పు, ఆయన సంతోషించి ఇక్కడికి వస్తాడు. నా ప్రేమ వ్యవహారం అంతా ఆయనకి చెప్పు, నేను ఒక ప్రేమ సందేశం కాగితం మీద రాసిస్తాను, దాన్ని కాగితం అవతల పారేసి కంఠస్థం చేసి చెప్పు, ఈ కాగితం ఎవడన్నా చూస్తే ప్రమాదం. అందుకని ఈ విషయం యథాతథంగా ఆయనకి చెప్పాలి, నా మనస్సు ఆయనకి విన్నవించాలి. నా మనస్సును నువ్వే చెప్పగలవు, నువ్వు తండ్రివి గురువువి గనక నువ్వు తప్ప ఎవరు చెప్పగలుగుతారు అని కొన్ని రహస్య వచనములు తన కాబోయే భర్త గారికి చెప్పమని గురువుగారి చెవిలో చెప్పి ఆయనకి దారి ఖర్చులు ఇచ్చి పంపింది. ఇప్పుడు ఆయన 7 అహోరాత్రములు ఆయన కూడా సప్తాహం చేశాడు, 7 డేస్ 7 రోజులు ఏమాత్రం జంకు గొంకు లేకుండా నిద్ర లేకుండా నడుస్తూనే ఉన్నట్ట. ఎక్కడి మహారాష్ట్ర నాగపూరు, ఎక్కడ గుజరాత్లో చిట్ట చివరి ద్వారకండి, సముద్ర మధ్యంలో ఉన్న ద్వారకా నగరానికి వెళ్ళాడు. గర్గ సంహిత అని ఒకటి ఉన్నది, వ్రజభాగవతం, అది ఒక భాగవతమే. అందులో ఏమన్నారంటే పాపం ఈయన 7 రోజులు నడిచేట మధ్యలో అలసిపోయాడు, అలసిపోయి ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. చెట్టు కింద పడుకుని నిద్రపోయి హఠాత్తు ఉలిక్కిపడి లేచి, ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను, గాఢంగా నిద్రపోయాను, ముహూర్తం చూస్తే దగ్గరకు వస్తున్నది, రుక్మిణీదేవి అక్కడ ఏడుస్తూ ఉంటుంది, ఇప్పుడు నేను ఏం చేయను బాబో అని బెంగపెట్టుకున్నట్ట. నిజానికి ఆయన పడుకున్నది ఎక్కడ? అడవిలో ఓ మర్రి చెట్టు కింద. ఆయన కళ్ళు తెరిచి హడావుడి పడి ఎక్కడున్నానని చూసుకుంటే మర్రి చెట్టు కింద లేడు, అడవిలో ఓ నగరంలో ఉన్నాడు. ఆ నగరంలో జనం హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నారు. అప్పుడు ఆయన తెల్లబోయి, ఇదేమిటబ్బా, నేను కేకారణ్యంలో ఉండాలి కదా, అటువంటిది నగరంలో ఉన్నానేమిటి, వనారణ్యం బదులు జనారణ్యంలోకి ఎలా వచ్చాను అనుకుని అటు ఇటు తిరుగుతున్న జనాల్లో ఒకడిని ఇది ఏ ఊరండి అని అడిగితే, నువ్వెక్కడో వెర్రేళ్ళ ఉన్నావయ్యా బాబు, ఏ ఊళ్ళో ఉన్నానని అడుగుతూ ద్వారకానగరం అదిగో ఎదురుగుండా శ్రీకృష్ణుడు ఉండే సుధర్మ సభ అక్కడికి వచ్చి ఇది ఎక్కడా, ఇది ఏ ఊరు అని అడుగుతావు అన్నట్టు ఆయన. అంటే నిజంగా అడవిలో నిద్రపోయిన వాటి నిజమే, కానీ తన పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందోనని నిద్రపోతున్నాయని ఇక్కడికి లాక్కొచ్చాడు, తన బాధ్యత తానే స్వీకరించాడు కృష్ణుడు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందనమాట, జీవాత్మలు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమాత్మ నువ్వే దిక్కు, బాధ్యత నీది అనాలి. ఒక్కసారి మన బాధ్యత ఆయనకు అప్పగిస్తే ఆయనే స్వీకరిస్తాడు, ఈ కష్ట నష్టాలు అన్నీ ఆయనే పడతాడు, సుఖం మనకిస్తాడు. మనం ఏంటనమాట, కష్టం వస్తే కంగారు అడిపోయి ఫ్లైట్ చూసుకుని పరిగెట్టేద్దాం అనుకుంటాం, హైదరాబాద్ వెళ్ళిపోదామా, జ్వరం వస్తే ఇంటికి పోదామా అనుకుంటాం తప్ప, కృష్ణ నిన్ను నమ్ముకొచ్చాం, మాకే కష్టం రాదు అని ఒక గాఢమైన విశ్వాసం ఉండాలి. ఉంటే అనారోగ్యం రమ్మనండి చూద్దాం, వస్తే క్షణంలో పోతుంది. కానీ పరమేశ్వరుడు ఎంత కరుణాస్వరూపుడు అంటే, మనందరం అవ్యాజ కరుణామూర్తి అయిన ఆయన పాదములను గాఢంగా పట్టుకుంటే మనం నమ్మాలి. కష్టం రాకుండా ఉంటుందా? మన శరీరం మామూలు శరీరం కాదే కదా, పాంచభౌతిక శరీరం, మనమేం దేవతలం కాదు. ఈ భూలోకంలో పుట్టాక ఎంత గొప్పవాడైనా వాడు మనిషి, నేనైనా మీరైనా లేకపోతే ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళైనా అందరం మనుషులు అనే విషయం మర్చిపోకండి. మీరు నేను ఎవరం దేవతలం కాదు, మనం ఏదంటే అది ఏం అవ్వదు. కానీ అవుతుంది, ఎప్పుడు భగవంతుడిని నమ్ముకుంటే అవుతుంది, మన స్వశక్తితో అవ్వదు. కానీ వాడి మీద నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకం మనల్ని కాపాడుతుంది. నేను ఒకసారి చార్ధామ్కి వెళ్ళినప్పుడు నా కళ్ళ ముందు ఒక లోయలోకి బస్సు పడిపోయింది. ఆ బస్సులో ఉన్నవాళ్ళంతా బాబోయ్ అంటారు, ఎంతో భక్తితో భగవంతుడిని ప్రార్థించాం, బహుశా 2001 నాకు గుర్తు. అప్పటికి వీళ్ళెవ్వరు ఇంత జనం లేరు, నేను బాలకృష్ణ గారు మాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది వచ్చాం. ఎంత విచిత్రం అంటే గట్టిగా మేమంతా గోవింద అంటున్నాం, మా ముందు పెడుతున్న బస్సు లోయలోకి పడుతున్నది, అలా పడి అక్కడ పెద్ద బండరాయి కొట్టుకుని ఆగిపోయింది. ఒక్కడికి ఏమవలేదు, అందరినీ బయటికి తీశారు. నిజంగా కిందకి పడితే దాదాపు 1000 అడుగుల కంటే అగాధం అది. ఇక ఆ తర్వాత బస్సు ఉండదు, బస్సులో ఉన్నవాడు ఉండడు. కానీ సరిగ్గా ఆ టైంకి అక్కడ ఇలాంటి ఒక కోలగా ఉన్న బండరాయి అడ్డ వచ్చి దాని మీద మూతి దిగి ఆ బస్సు ఆగిపోయింది. ఈ వెనక వైపు నుంచి అందరినీ బయటికి తీశారు డ్రైవర్తో సైతంగా. ఆ బస్సు ఎవరితో మనకు సంబంధం లేదు, ఉత్తర భారత్ వాళ్ళదే పాపం. కానీ అందరం గోవింద గోవింద అంటున్నాం, మా కళ్ళ ముందు గోవిందుడు కాపాడాడు. అందులో భక్తులు ఎవరో ఉన్నారు, వాళ్ళు భగవంతుడిని నమ్ముకున్నారు. దాంతో ఒక్క భక్తుడి వల్ల అంతమంది రక్షింపబడతారు. ఒక్క పాపాత్ముడు అంటే ఎంతమంది కూడా రక్షింపబడచ్చు. అప్పుడు నేను పద్యం కూడా రాశాను, ఏమనంటే తెలుసా, నిజంగా భగవంతుడు కాపాడాడు అది అదృష్టం. ఒకవేళ నిజంగా చారుధామ యాత్రలో కేదారం దగ్గర బదరీ దగ్గర చచ్చిపోతే అంతకంటే అదృష్టం ఉందండి బాబు. ఆ ఈశ్వరుడి సన్నిధానంలో పోయే భాగ్యం ఎంతమందికి వస్తుంది? హాయిగా ఈశ్వరుడి సన్నిధానంలో పూర్వం కేదారేశ్వరుడికి దగ్గరికి వెళ్ళి శంకరుడు వెళ్ళిపోయినట్టుకు వెళ్ళిపోతే అంతకంటే అదృష్టం మరొకలేదు. నాకు అసలు ఆ విషయంలో భయం లేదు, నిర్భయంగా అందుకే ఈదుకుంటూ పోతానే ఏమో పోతే అందులోకి వెళ్ళిపోతే అదృష్టం అనుకుంటాం. ఈ పిచ్చాళ్ళు ఉంటారు కొంతమంది అనమాట, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఏలూరు వెళ్ళాలి, ఏలూరులో కూడా మళ్ళీ బావిశెట్టి వారి పెట్టో పాడు సత్రం ఏవో ఉంటాయిగా అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఈ బెంగున్న వాడికి మృత్యుభీతి, లేకపోతే భయం ఏముంది? కాబట్టి ఈరోజు నుంచి అత్యంత భక్తితో మనం చేయవలసిన పనులు చేస్తూ నువ్వే దిక్కును నమ్మండి, మిమ్మల్ని రక్షించకపోతే అప్పుడు చూడండి రక్షించి తీరుతాడు. ఆ భయం భక్తి పరమాత్మ మీద ఉండాలి. సంపూర్ణంగా భయభక్తులు పరమాత్మ మీద మనకుంటే ఆయనే అభయం ఇచ్చి రక్షిస్తాడనమాట. గట్టిగా గోవింద. అందుకే ఇప్పుడు అగ్నిజ్యోతనుడు కళ్ళు తెరిచేలోపు అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆయన ఓహో నేను ఎక్కడున్నానా అని ఎదురుగుండా చూడగానే ఎదురుగుండా సుధర్మాసభ కనబడింది. ఆ సుధర్మాసభలో ఒంటరిగా కృష్ణుడు సింహాసనం మీద ఉన్నాడు. ఎప్పుడు కృష్ణుడు ఒంటరిగా ఉండడు, పక్కన బోలెడంతమంది జనం ఉంటారు, కానీ ఆ పూట మాత్రం ఆయన సింగిల్గా ఉన్నాడు సింహాసనం మీద ఏకాంతంగా కూర్చుని ముసిముసి నవ్వులు చెందిస్తున్నాడు. ఎందుకు ఆయన ఏకాంతంగా ఉన్నాడు? ఆయన రావాలి ఇప్పుడు అగ్నిజ్యోతనుడు, తనకి ప్రేమ సందేశం చెప్పాలి, తాను బయలుదేరాలి. జనం ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువ మంది జనానికి తెలిస్తే ఇబ్బంది. అందుకని ఏకాంతంగా కూర్చుంటే ఆ సమయంలో అగ్నిజ్యోతనుడు లోపలికి అడుగుపెట్టాడు. అలా వస్తున్న మహాత్ముణ్ణి రుక్మిణీదేవి గురువుని చూచి శ్రీకృష్ణ పరమాత్ముడు సంభ్రమంతో లేచి నిలబడి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అసలు వాడు ఎంత యోగజాతకుడు అండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వేశ్వరుడు వాసుదేవుడు ఎక్కడ, భూలోకంలోని ఒక మామూలు మనిషి ఎక్కడ, కానీ ఇతడు గురుడు విప్రుడు, గౌరవం ఇచ్చి తీరాలి అని గౌరవించి తన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు బ్రహ్మణ్యదేవుడైన వాసుదేవుడు. ఆసనం మీద కూర్చోబెట్టి బంగారు పళ్ళెంలో కాళ్ళు పెట్టి తానొక్కడే నీళ్లు పోసి మళ్ళీ తానే కాళ్ళు కడిగి కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు శిరస్సును చల్లుకొని ప్రశస్తమైన తన హస్తం, లోక ప్రశస్తమైన హస్తం, అభయహస్తంతో ఆయన కాళ్ళు నొక్కాడు. ఈ ఘట్టం చదివినప్పుడల్లా ఒక్క క్షణకాలం ఏదో లోకానికి వెళ్ళిపోతాను, నేను అనుభూతి పొందుతూ ఉంటాను.